the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మనం ఎక్కడున్నాము అనేది తెలియాలి అని అంటే మనకు ముందు దాని పేరు తెలియాలి. మరి అంతేగా, ఇప్పుడు ఒక విషయం గురించి మనకి ఏదైనా ఒక నాలెడ్జ్ వచ్చింది, పర్వాలేదు ఇది కాస్త మనము ఇదిగో మన జియోగ్రఫికల్ కండిషన్స్ని బట్టి మనకి పండే పంటలు ఇవి, మనం ఉన్న ప్లేస్ ఇది, ఇలా చాలా రకాలు మనకు తెలుసుకుంటూ ఉంటాం యాజ్ వి గ్రో. మనకి ఫస్టే ఓకే మనం ఫలానా స్టేట్లో ఉన్నాం, దాని క్యాపిటల్ ఇది, ఇది ఈ కంట్రీలో ఉంది, దీని ఫ్లాగ్ ఇది. రెండేళ్ళు మూడేళ్ళు అప్పుడు చూడండి చాలా మటుకు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు కంట్రీస్ క్యాపిటల్స్, కంట్రీస్ కరెన్సీస్, కంట్రీస్ ఫ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడాను. అంటే చైల్డ్ ప్రాడజీగా చెప్పుకోవడానికి ఆర్ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, మరి నేర్చుకుంటున్నాడే అని చెప్పి ముద్దుకో ఏదో ఒక విషయంగా మనం మామూలుగా చెప్పేస్తాము. అది ఆ తర్వాత వాళ్ళు బాగా నేర్చుకుని అసలు అబ్బో సూపరు అని అనిపిస్తూ ఉంటుంది. సో మన ప్లేస్ని బట్టి ఆర్ మనం మాట్లాడే విధానాన్ని బట్టి, లేకపోతే మనం ఉన్న చోటుని బట్టి, మన కల్చర్, మన ట్రెడిషన్, మనం చేసుకునే పండుగలు, మనం వేసుకునే వేషం అంటే వేషధారణ, డ్రెస్సెస్ ఎలాంటివి వేసుకుంటాము, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో మన మ్యారేజ్ సిస్టమ్ ఎలాంటి అంటే సాంప్రదాయాన్ని బట్టే కదా మరి పెళ్ళిళ్ళు కూడా మారుతూ ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఊరికి పక్క ఊరికి కూడా కొన్నిసార్లు సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. సో ఇలా అంటే మనము ఏదైనా ఒక ద వే వీ సెలబ్రేట్, ద వే వీ డ్రెస్, ద వే వీ టాక్, ద లాంగ్వేజ్ వీ స్పీక్, ద కరెన్సీ వీ యూస్ అండ్ ద ఫ్లాగ్ వీ సెల్యూట్ టు, ద కంట్రీస్ దట్ వీ షేర్ అవర్ నైబర్ యాజ్ అవర్ నైబర్స్, ఇలా చాలా రకాల బేసిస్ మీద మనం ఫలానా వాళ్ళం, మనం ఫలానా వాళ్ళం అని చెప్తూ ఉంటారు. దీంట్లో మనము ఓకే మీకు నచ్చిన దేశం ఏది అంటే ఆబ్వియస్లీ ఎవరికి వాళ్ళ పుట్టిన దేశం, వాళ్ళ నేషన్, వాళ్ళకి చాలా ప్రైడ్. భారతదేశం అనగానే మనకు ఒక రకమైన ఒక ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది. ఎస్ అంటే చాలా మటుకు చాలామంది జనాలు ఏంటంటే ఇక్కడ పుట్టడం మనం ఒక అదృష్టంగా భావిస్తాం. ఎందుకు మనకి పుణ్యభూమి, కర్మభూమి అనే రకరకాల పేర్లతో మనం ఏదైతే పిలుస్తున్నామో వీ హ్యావ్ దట్ ప్రివిలేజెస్. మనకి చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి, మన ట్రెడిషన్ కానీ, కల్చర్ కానీ, మనకున్నటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కానీ. మనం కూడా సైన్స్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువగా అసలు మనం అడ్వాన్స్మెంట్లో తోపులుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం తర్వాత వీ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ అవర్ మైండ్స్ అండ్ దెన్ ఇంపోర్ట్ ద ప్రోడక్ట్స్. సో మన మైండ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఇదే ప్రోడక్ట్ని వీళ్ళ మన మైండ్ తోటే మనమే అక్కడ తయారు చేసి అక్కడి నుంచి ఇక్కడికి మనము తెప్పించుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి ఇది రాయి అన్నట్టుగా అన్నమాట. సరే మనం ఏంటంటే కొన్ని రిజెక్షన్స్, ఆ రిజెక్షన్స్ మైండ్తో ఉండిపోతాం మనం. అంటే మన బేసిక్స్ విషయానికి వచ్చేసరికి మనం చక్కగా అన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ పక్కన వాళ్ళ విషయానికి వచ్చేసరికి సరేలే అదో పెద్ద గొప్ప దేశము, అదో గొప్ప సాంప్రదాయము, అదో గొప్ప విషయమా అన్నట్టుగా అనుకుంటాం. ఏ మన దగ్గర లేవా ఏంటి ఇలాంటివి అని. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మన అమ్మమ్మలు, మన తాతయ్యలు వీళ్ళని కనుక మనం కదిలించామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏ అసలు ఏంటి ఎప్పుడో డబ్బా కంప్యూటర్లు పట్టుకుని కంప్యూటర్లు అంటారు, అసలు మన దగ్గర ఎప్పుడో ఉన్నాయి అవన్నీ, నువ్వు మా చిన్నప్పుడు వాటిని అవి అనేవాళ్ళు ఇవి అనేవాళ్ళు అని చెప్పి ఏదో చెప్తారు. ఆఫ్ కోర్స్ కంప్యూటర్స్ ఇక్కడ లేవు, ఆ విషయం మనకు తెలుసు, కానీ ఏంటంటే వాళ్ళకి అదొక ఒక అంటే మన దేశం ఎందులోనూ తక్కువ కాదు అన్న ఒక మంచి పేట్రియోటిక్ ఫీల్లో ఉంటారు. స్టిల్ ఒక విషయంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, ఎందుకంటే ఎన్నోసార్లు మనకి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈ విషయం మీద, మనకు ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళు అన్ని థియరమ్స్, అన్ని ప్రిన్సిపుల్స్ అని డిరైవ్ చేసి చెప్పినటువంటి ఆ సన్ మూన్ వీటి గమనాలు ఎక్సెట్రా ఎక్సెట్రా, ప్లానెట్లు వాటి మూమెంట్లు అవి చేసే కామెంట్లు ఇవన్నీ కూడాను మన వాళ్ళు జస్ట్ అలా ఒక వేల్ చివరన ఓకే ఇవాళ ఏకాదశి అంటే 1, 3, 4, 9 అంటే 8 కాబట్టి ఓకే 5 రోజుల్లో మీకేమో ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇలా ఎలా చెప్తున్నారు వాళ్ళు? జస్ట్ బికాస్ వాళ్ళకి చేతి చివర లెక్కలున్నాయి, మెదడులో బోలెడంత నాలెడ్జ్ ఉంది. సో ఒక కంట్రీ ఆర్ ఒక ప్లేస్ ఏదైనా సరే, ఆ ప్లేసు ప్రతి ఒక్క కంట్రీకి వాటికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు ఉంటాయి, కొన్ని ఏమంటారు వాటిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. వాటికన్ సిటీ చాలా చిన్నది కానీ అక్కడ పోపు ఉంటాడు అండ్ అక్కడ కల్చరల్లీ వెరీ రిచ్ అన్నమాట. అక్కడ చాలా రకాల ఏమైనా కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న విషయాలు చాలా ఉన్నాయి అక్కడ. అలాగే ఇటలీ, ఫ్రాన్స్, యుఎస్, బెల్జియం ఇలా ఎన్నున్నాయి. సో ఏ కంట్రీకి ఆ కంట్రీయే వాటికి సంబంధించిన మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే జీకే అట్లాంటివి ఏమైనా మనం ఒకవేళ మాట్లాడుకునే మాట అయితే ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి? దాని ఫ్లాగ్ ఏ కలర్లో ఉంటుంది, అది అక్కడ భాష మాట్లాడే భాష ఏంటి, అక్కడ వాడే కరెన్సీ ఏంటి, అక్కడ ప్రాముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, దాని క్యాపిటల్ ఏంటి, జనాభా ఎంత, మెయిన్ బిజినెస్ సెంటర్ ఏది, ఇలా బోర్డని విషయాలు ఉంటాయి. మన ఇండియా విషయానికి వస్తే అసలు మనకే చాలా విషయాలు తెలియదు, ఇంకా మనం పక్కన వాళ్ళకి ఏం చెప్తాం, కానీ చాలా చాలా విషయాలు ఉంటాయి వాటికి సంబంధించి. ఇండియా పాపులేషన్ ఎంత, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, కరెన్సీ ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, డెమోక్రటికా, ఇంత మన నిజంగా మన డెమోక్రటిక్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటున్నప్పుడు మరి వాటికి సంబంధించిన బోర్డు అనే విషయాలు ఉంటాయి. మరి అట్లాగే మనం ఏదైనా ఒక గ్లోబు అలా తిప్పి చూస్తే ఆర్ అట్లాస్ చూస్తే కనుక కొన్ని సరే మనకు తెలుసు ఐర్లాండ్, ఐస్లాండ్, గ్రీన్లాండ్, ఆల్యాండ్, ఈల్యాండ్ అని బోర్డు అని కనపడతాయి. వాటికి కొద్ది గొప్ప మనకు తెలిసిన వాటికి మనం ఓకే పర్వాలేదు అనుకుంటాం, తెలియని వాటికేమో ఆహా ఇదొక దేశం ఉంది అసలు నాకు తెలియని కూడా తెలియదే అనుకుంటాం. ఒక్కోసారి తిట్టు విషయానికి వస్తే కూడాను నేనంటూ తలుచుకున్నానంటే వరల్డ్ మ్యాప్లో మీ దేశమే లేకుండా చేస్తామని అని కూడా చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి అట్లా అనుకుంటారు అని మనం అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ప్రదేశాలు, అంటే పెద్ద దేశాలు వదిలేయండి, మనకు ఆల్రెడీ తెలిసిన దేశాలు పక్కన పెట్టేయండి, కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. నిజానికి వాటిని దేశాలు అనకూడదు, ఎందుకంటే ఇంకా వాటికి దేశాలనే గుర్తింపు రాలేదు. వాటికంటూ ఒక పరిధి ఉంది, ఒక ఫ్లాగ్ ఉంది, కొన్నిటికైతే సైన్యం ఉంది, కరెన్సీ ఉంది, ప్లేస్ ఉంది, పాపులేషన్ ఉంది. స్టిల్ కొన్ని అనివార్యమైన కారణాలు అంటారు చూసారా, అనివార్యమో నివార్యమో మనకు తెలియదు, కానీ ఆ కొన్ని కారణాల వల్ల వాటిని అసలు దేశాలు అని కూడా పిలవట్లేదు. వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే వాటిని ఒక దేశంగా పరిగణించట్లేదు యునైటెడ్ నేషన్స్. మరి అలాంటి కొన్ని దేశాల గురించి, అంటే ఇంకా మాకంటూ ఒక గుర్తింపు లేదు అని మొత్తుకుంటూ మాకెప్పుడు నాయన మాకు గుర్తింపు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నటువంటి కొన్ని దేశాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక పారలల్ యూనివర్స్లోకి వెళుతున్నట్టుగా ఉంటుంది వాటి గురించి తెలుసుకున్నప్పుడు. వాటికి మంచి హిస్టరీ ఉంటుంది, మంచి రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఉంటుంది, ఒక క్లియర్ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది, ఒక జెండా ఉంటుంది, వాటికి ఎజెండా ఉంటుంది, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కరెన్సీ ఉంటుంది, ఈవెన్ ఒక లెజిట్ పాస్పోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశము, అంత ఒక దాన్ని ఏమంటారు ఒక ఫెసిలిటీ కూడా ఉంది. స్టిల్ వాటిని ఒక కంట్రీగా ఇంకా రికగ్నైజ్ చేయట్లేదు. యునైటెడ్ నేషన్స్ ఇప్పటికీ ఇంకా మామూలుగా రాజమౌళి సినిమాలకు కనుక లాస్ట్లో టెంగ్ అని ఒక ముద్ర పడుతుంది కదా, ఎన్ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం అని, అలా ఒక ఫైనల్ సీల్ ఆఫ్ రికగ్నేషన్, ఓకే ఇదొక కంట్రీ, ఇప్పటి నుంచి దీన్ని ఒక కంట్రీగా పిలవచ్చు అని చెప్పేటట్టుగా ఇంతవరకు ఒక్క విషయం కూడా ముందుకు అడుగు వేయలేకపోతుంది. సో అలాంటి కంట్రీస్ గురించి, అన్రికగ్నైజ్డ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే తకి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలో నా దాగెను లేవెల్ నెలతోనా, కన్నులలో నా దాగెను లేవెల్ నెలతోనా, చెకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే తెలి గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే, పల్లవిగా పలుకరించరావే. నీ వెత్తని నీడా వెలసెను నా వల పుల మేడా, వెత్తని నీడా వెలసెను నా వల పుల మేడ, నివాళితో చేయి తాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే. నా హృదయంలో నిదురించే తెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే తెలి.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం వినోదం విలువైన జీవిత పాఠాలు సమకాలీన స్థితిగతులు ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారి విచిత్రం కార్యక్రమానికి. సో నేను అన్రికగ్నైజ్డ్ కంట్రీస్ గురించి చెప్తానని చెప్పాను. మీరు ఎప్పుడైనా ఒక రెండు పెద్ద ఆయిల్ బ్యారల్స్ లేకపోతే రెండు పెద్ద స్తంభాలు లాంటివి, ఒంటి స్తంభం మేడ, లైట్ హౌజులు అవి ఇవి అంటారు కదా, అట్లాగే రెండు స్తంభాలు ఇంత పెద్ద పెద్ద లావువి చూసారా ఎప్పుడైనా సముద్రం మధ్యలో? అది కూడా అలాంటి ఒక ఎలివేటెడ్ పెద్ద బార్జ్ ఒకటి ఉంది. అది యూకేకి యూరోప్కి మధ్యలో ఉంటుంది. ఒక అసలు వాడని, ఎప్పటి నుంచో జిడ్డు పట్టిపోయి అసలు చూడటానికి దాని దగ్గరికి వెళ్ళడానికే చిరాకేసేలా ఉండేటటువంటి డిస్యూస్డ్ ఆయిల్ రిక్స్లా ఉంటాయి అవి. కానీ అది ఒక కంట్రీ. ఎస్ కరెక్టే, బేట్స్ ఫ్యామిలీ దీన్ని టేక్ ఓవర్ చేశారు. ఈ కోట ఆల్మోస్ట్ 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది, చిన్న చితక కాదు. ఈ 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సారీ, బ్రిటిష్ కోస్ట్ లైన్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే స్మాలెస్ట్ సోవరెన్ ఎంటిటీ. ఇది ఇప్పుడెప్పుడో కట్టింది కాదు, అప్పుడెప్పుడో వరల్డ్ వార్ 2 టైంలో వాటిని కట్టారు. బ్రిటిష్ మెరైన్ టెరిటరీ నుంచి 6 కిలోమీటర్ల ముందు, కొంచెం ముందరగా ఉంటుంది. ఎటువంటి లీగల్ క్లెయిము ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఈవెన్ యూకే కూడా ఓకే ఇది మాదే అని ఎప్పుడూ అనలేదు. ఈ అడ్వాంటేజ్ని తీసుకుని 1966న క్రిస్మస్ ఈవ్ రోజు రాయ్ బేట్స్ అని బ్రిటిష్ మిలిటరీ సర్వీస్ మ్యాన్ ఒక ఆయన ఓకే ఇది నేను తీసుకుంటున్నాను అని చెప్పి దాన్ని క్లెయిమ్ చేశాడు. ఏది మరి అది ఎవ్వరూ అసలు క్లెయిమ్ చేయట్లేదు లీగల్గా అని తెలుసుకున్న తర్వాత, ఆ లూప్ హోల్ని గ్రహించి అక్కడ ఇంకేమీ జరగదు పెద్దంత అని తెలుసుకున్న ఆ వ్యక్తి, ఆ బ్రిటిష్ మిలిటరీ సర్వీస్ మ్యాన్ బేట్స్, ఆయన 1966లో క్రిస్మస్ పండగ నాడు దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. లీగల్లీ క్లెయిమ్ చేసి దానికి సోవరన్ ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఒక గ్రాండ్ రొమాంటిక్ జెస్చర్గా అది ఒక తన వైఫ్కి గిఫ్ట్గా ఇచ్చాడు. అప్పటి నుంచి బేట్స్కి సీలాండ్స్ పవర్ఫుల్ నైబర్ అని ఒక మంచి బిరుదైతే వచ్చింది. కానీ ఆన్ అండ్ ఆఫ్ ఇంతవరకు ఎప్పుడు కూడాను ఓకే ఇది మీదే కాబట్టి మీరు ఏలుకోండి, మీకంటూ మీరు ఒక పవర్ఫుల్ రాజ్యాన్ని మీరు స్థాపించుకోండి అని ఇలాంటిది ఇంతవరకు కూడాను వాళ్ళకి పర్మిషన్ రాలేదు. ఒక మంచి ఫ్లాగ్, ఆ తర్వాత హెలికాప్టర్, తనకంటూ షాఫర్ ఉంది. ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళాలంటే అట్లాగే ఉండాలి కదా, సముద్రం మధ్యలో అంటే ఎలా వెళ్తారు? సో ప్రస్తుతానికి ఆ రాయ్ బేట్స్ మనవడు, అంతకన్నా ముందు ఎవరైతే ఆ తండ్రి ఉన్నాడో అతనికైతే కనుక మనము కొడుకనే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంతకుముందు రూల్ చేసి ఇది ఎవరైతే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారో ఇది నేను తీసుకుంటున్నానని, తనకైతే కనుక కొడుకు. అంతకుముందే ఇదేదో బాగుందని ఐడెంటిఫై చేసిన వాడు మనవాడు, ప్రిన్స్ మైఖేల్ బేట్స్. ఆయన సీలాండ్ని ప్రస్తుతం పరిపాలిస్తున్నాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళని, ఇది ఒక కంట్రీగా మీరు గుర్తించండి, ఎందుకంటే చుట్టుపక్కల ఏమీ లేదు, మాదంటూ ఒక సపరేట్ ఒక కోట సామ్రాజ్యము ఈ టైప్లో ఉంది కాబట్టి ప్లీజ్ మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నారు. కానీ ఇంతవరకు అయితే వాళ్ళకి గుర్తింపు రాలేదు ఒక దేశంగా. ఇక రెండోది క్రిస్టియానియా, దీన్ని ఫ్రీ టౌన్ క్రిస్టియానియా అని కూడా అంటారు. ఈ దేశం ఆల్మోస్ట్ 850 ఇళ్ళు 34 ఎకరాల్లో అలా నెమ్మదిగా ఏర్పరచుకున్నారు. కోపెన్హాగన్కి కొంచెం దూరంలో, అంటే అందులోనే ఒక పార్ట్గా కూడా చెప్పుకోవచ్చు, కొద్దిగా విసిరేసినట్టుగా ఉంటుంది. ఇది 2011 వాళ్ళకి డానిష్ గవర్నమెంట్తో ఒక చిన్న మాట పట్టింపు వచ్చింది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి. అప్పుడు దానికి రాకపోకలవి బంద్ చేసేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అటునుంచి ఇటు ఇటునుంచి అటు జనాలు అయితే వెళ్తున్నారు. అయితే అక్కడ డానిష్ గవర్నమెంట్కి తర్వాత వీళ్ళకి 1971 నుంచి చిన్న డిస్టర్బెన్సెస్, కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. దానివల్ల ఎప్పుడూ కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ కొంచెం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కాస్త సెటిల్ అయింది మనిషి తీరు ప్రవర్తన ఇవన్నీ కూడాను వీళ్ళతో పాటు కాస్త వీళ్ళ ఏమైనా చెప్తే వాళ్ళు వినేటట్టుగా ఉన్నారు అనుకున్న తర్వాత డానిష్ గవర్నమెంట్ క్రిస్టియానియాలో ఉన్నటువంటి క్యాన్నబిస్ ట్రేడ్కి సంబంధించి వాళ్ళు కొంచెం మంచి టాలరెంట్గా బిహేవ్ చేస్తూ పర్వాలేదు మీరు మీ ఇష్టం వచ్చింది మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పడం వల్ల కొంచెం అంటే అది వరకు మరి 1971 అప్పటి నుంచి ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అప్పట్లో ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయని చెప్పాను కదా, అప్పుడు ఆస్తులు ధ్వంసం చేయడము, తర్వాత కొన్ని అయితే మర్డర్లు కూడా చేశారట, తర్వాత కొన్ని రైవాట్స్ జరిగినాయి. ఇవన్నిటి తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ రాకపోకలవి సాగుతున్నాయి. ఆ పాస్ట్లో ఉన్నవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రతిసారి మళ్ళీ చూసి వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఏం కాకుండా ఇక్కడికి ఎవరైతే ప్రయాణం చేసి వస్తారో వాళ్ళు, అంటే ఇప్పుడు సపోజ్ మనమే వెళ్ళామనుకోండి ఆ దేశానికి, మనము పిక్స్ తీస్తూ మాత్రం వాళ్ళకి కనపడకూడదు. డానిష్ వాళ్ళు ఎప్పుడు ఏ క్షణంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళు ఈ పిక్స్ తీయకూడదు అనే ఒక స్ట్రిక్ట్ రూల్ని పాస్ చేశారు. సో ఒకవేళ మీరు కనుక పిక్స్ తీస్తే మళ్ళీ మీరు ఇంకోసారి కెమెరా వైపు చూడకుండా, అంటే మీ దగ్గర కెమెరా లేకుండా, దే విల్ మేక్ ష్యూర్ దాట్. కాబట్టి ఎందుకొచ్చు, అసలు కన్నుబోయే కాటికి ఎందుకు, చక్కగా మనము చూసి వచ్చేద్దాం అంతే తప్ప ఫోటోలు తీసుకోవడం లాంటివి వద్దని చెప్పి అట్లా చేస్తున్నారట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీ మంచి లిబరల్గా ఉంటుంది. ఇక్కడ ఒక గే హౌస్ ఉంది, అంటే గే యాక్టివిజంకి సంబంధించి పార్టీలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక థియేటర్ ఉంది. డెన్మార్క్లో ఉన్నటువంటి చాలామంది గేస్, హోమోసెక్షువల్స్ అందరూ కూడాను ఈ క్రిస్టియానాకి వచ్చి అక్కడ ఈ వాళ్ళ, అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఏదైనా కొంచెం వాళ్ళు ఇన్హిబిషన్స్ ఏమైనా ఉంటే వాటి అన్నింటినీ పోగొట్టుకుని అక్కడ వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వస్తారట. అది ఆ ప్లేస్ కూడాను ఎప్పటి నుంచో అడుగుతుంది, మాకు కాస్త రికగ్నేషన్ ఇవ్వండి బాబోయ్ అని, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
అవునను అవునవునను, నా బల పంతా నీదని నీదేనని ఉమ్మను
ఉమ్మను ఉమ్మను, అవునను అవునవునను, నా వెలుగంతా నీవని నీవేనని ఉమ్మను.
కల నవ్వే కలువ కన్నులు, కలకల నవ్వే కలువ కన్నులు, వలపులు తెలుపుటకే కాదా,
పక్కన నిలిచిన చక్కని రూపము నక్కిలి గింతలకే కాదా, నక్కిలి గింతలకే కాదా. ఉమ్మను ఉమ్మను, అవునను అవునవునను.
Yeah.
పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపుర ముందామా
కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా కమ్మని కలలే కందామా అవును అవును అవునను అవునవునను దీపాలై మదిలో వెలిగే అనురాగాలు మన వేలే మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మన వేలే
చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే జీవితమంటే మనదేలే
అవునవునను నా వల్ల పంతా నీదని
నా వెలుగంతా నీవని
ఊను
ఊను
అవునను
అవునవునను
ఊను
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్ ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు మొబైల్ అప్లికేషన్స్ గురించి గేమింగ్ ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం అన్రికగ్నైజ్డ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్రిమియా, ఇది 27,000 స్క్వేర్ కిలోమీటర్లు, చాలా పెద్దదనే చెప్పుకోవచ్చు కదా. కంపారిటివ్లీ మిగతా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రెండింటికన్నా ఇది చాలా పెద్దదనే. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్లాక్ సీకి నార్థన్ కోస్ట్లో ఉన్నది ఈ కంట్రీ. ఓన్లీ ల్యాండ్ బార్డర్ ఏంటి అంటే ఉక్రెయిన్, అది నార్త్ వైపు, మిగతా అంతా కూడా సీఏ. అయితే మన ఫేబుల్స్ గురించి, వాటి గురించి వినుంటే మీరు ఈ క్రిమియా బాగా ఫేమస్. దానికి పాస్ట్లో ఏంటంటే ఏన్షియంట్ గ్రీక్స్, ఏన్షియంట్ పర్షియన్స్, రోమన్స్, బైజాంటైన్ ఎంపైర్, ఇవన్నీ గోత్స్ ఎంపైర్, జియోనీస్, ఆటోమన్ ఎంపైర్, వీళ్ళందరూ కూడాను ఒక కాలనీస్గా ఏర్పడి ఇక్కడి నుంచి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ దేశాలను ఏర్పరచుకున్నారు. దీన్ని మాత్రం పాపం అలా వదిలేశారు. అయితే పాస్ట్లో క్రిమియా రష్యన్స్ ద్వారా కొంచెం బాగా ఉత్తేజితం ప్రేరేపితమైంది. 1783లో వాళ్ళ చొరవతోటే ఒక రిపబ్లిక్, అంటే యుఎస్ఎస్ఆర్, అప్పట్లో చాలా చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది కదా యుఎస్ఎస్ఆర్. రెండు సూపర్ పవర్స్ ఉండేవి, యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఏ అలాగే సంఘటితంగా ఉంది, వేరేజ్ యుఎస్ఎస్ఆర్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. సో 1783లో ఫస్ట్ ఉండింది, బట్ ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్గా అది ఉంది. ఆ తర్వాత క్రిమియన్ ఓబ్లాస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అప్పటికి కొంచెం డిగ్రేడ్ అయిపోయింది. ఆ తర్వాత ఉక్రేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి ఒక చిన్న ముక్కగా విడిపోయిందని చెప్పుకోవచ్చు. 1991లో పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ బట్ నాట్ టోటలీ ఇంటూ ఉక్రెయిన్. అది ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే లైఫ్లో అబ్బా చాలా చిరాగ్గా ఉంది, చాలా కష్టంగా ఉంది అని అనిపిస్తే గనక ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్రిమియా గాట్ అనెక్స్డ్ బై రష్యన్స్ 2014లో. అంటే ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడాను ఒక సుస్థిరంగా ఖచ్చితంగా వీళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, లేకపోతే మేము వీళ్ళ అండర్లోకి వస్తాం, వీళ్ళ పరిధిలోకి వస్తాం, మమ్మల్ని ఇలా గుర్తిస్తున్నారు ఇలాంటివి అనేది వాళ్ళకి ఎప్పుడు అసలు కన్సిడరబుల్లీ కరెక్ట్గా లేదు. సో వాళ్ళని బట్టి చూస్తే మనకు అనిపిస్తుంది అబ్బా అంత అస్థిరంగా కష్టంలే బాబు అని మనకు కూడా అనిపిస్తుంది. ఎంత పొలిటికల్ అన్రెస్ట్ ఉన్నా కూడా క్రిమియా టూరిస్ట్లకి మంచి హాట్స్పాట్. ఎప్పుడు ఇప్పుడు కాదు, 90s నుంచి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో టాప్ 20 డెస్టినేషన్స్ టు ట్రావెల్ అని ఒక డాక్యుమెంటరీ చేస్తే 2014లో అందులో ఇది ఉంది, టాప్ 20 డెస్టినేషన్స్లో క్రిమియా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత కొద్ది గొప్ప, మరి ఖచ్చితంగా ఆ అట్రాక్షన్, ఆ టూరిస్ట్ అట్రాక్షన్ ఉంటేనే కదా వాళ్ళు కూడా చేసేది అలా అన్నమాట. ఇక ఇంకొక దేశం క్రిమియా, వాళ్ళు కూడా చాలా స్ట్రైవ్ చేస్తున్నారు. అసలు నిజానికి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వాళ్ళని ఎలివేట్ చేసేంతలా ఉన్న ఒక దేశం అయ్యుండి కూడా, అంటే ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యుండి కూడా దాన్ని ఒక దేశంగా గుర్తించట్లేదు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. నాకు ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిదిలా అన్నట్టు, కుదిరితే శిక్షించు లేదా క్షమించు కానీ మేము ఉన్నామని గుర్తించు అని. ఆ టైప్లో పాపం వీళ్ళు కూడాను మమ్మల్ని గుర్తించండి మొర్రు అని ఎంతలా మొర పెట్టుకున్నా కూడా కష్టం. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే దేశం ద రిపబ్లిక్ ఆఫ్ లకోటా. ఇది కొంచెం కన్సిడరబుల్ సైజ్ బాగానే ఉంటుంది, అంటే యుఎస్లో కాస్త ఒక 100,000 కన్నా ఎక్కువే అనుకోండి జనాలు ఉన్నారు ఈ రిపబ్లిక్ ఆఫ్ లకోటాలో. అయితే దీనికి బేసిక్గా ఏంటంటే అమెరికా మధ్యలో ఉంటుంది, మిడిల్ ఆఫ్ అమెరికా అన్నమాట. ఏదో ఒక మూలకి విసిరేసినట్టు, అంటే మిగతా వాటిలాగా ఐసోలేటెడ్గా అలా ఉండదు, చక్కగా మధ్యలో ఉంటుంది. అండ్ దీని స్ట్రగుల్ 18వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ తోటి ఒక డీల్ సైన్ చేసుకున్నారు. ఏంటంటే బ్లాక్ హిల్స్లో వాళ్ళు నివసించవచ్చు అని చెప్పి, వాళ్ళకి ఆ హక్కు ఉన్నది అని చెప్పి వీళ్ళు ఒక డీల్ సైన్ చేసుకున్నారు. తర్వాత బ్లాక్ హిల్స్ చాలామందికి కొంచెం మంచి పవిత్రమైనదిగా ఒక నుతికెక్కింది అంటారు కదా, అలాగనమాట బాగా పేరు పొందింది. అప్పుడు ఎందుకు అట్లా పేరు వచ్చింది అని అంటే అక్కడ గోల్డ్ నిలువలు చాలా ఎక్కువనే, గోల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. సో దానివల్ల ఇట్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ గోల్డ్ వాజ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఫేమ్ అండ్ బీయింగ్ సో సీక్రెట్. ఆ తర్వాత అంటే ఒక సెంచరీ తర్వాత అమెరికన్ గవర్నమెంట్ ఆ విషయం మర్చిపోయింది. అంటే 1998లో ఒక అపాలజీ ఇష్యూ చేసే ముందు వరకు కూడాను వీళ్ళని ఇక్కడ ఉండమన్నాము అన్న విషయం మర్చిపోయింది. కోర్టు ఏం చేసింది, కాంపెన్సేషన్ ఇద్దాము లకోటా సియోక్స్ వాళ్ళకి, ఆల్మోస్ట్ $600 మిలియన్ అనుకున్నారు అని డిసైడ్ అయ్యారు. కానీ ఏంటంటే తర్వాత డబ్బులు ఇవ్వడం వాళ్ళకి నచ్చలేదు. ఇవ్వము, మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం, అసలు అది ఇది అని చెప్పి వాళ్ళు ఇంకా మామూలేగా అట్లా స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇవ్వడానికి వీళ్ళకి లేదు. ఆ తర్వాత కొన్ని అట్రాసిటీస్ వచ్చినాయి, తర్వాత కొన్నేమో జనాలు కాస్త ఈ తిరుగుబాట్లు అవి ఇవి చేశారు. 2007లో వాళ్ళు ఒక ఫార్మల్ విడ్రాల్, యుఎస్ నుంచి ఒక ఫార్మల్ విడ్రాల్ అనేది వాళ్ళకి ఆ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు రిపబ్లిక్ ఆఫ్ లకోటా వాళ్ళు. ఇప్పుడు 2007 తర్వాత నుంచి ఇంకేంటంటే వాళ్ళు మమ్మల్ని వదిలేసి, మీరు మమ్మల్ని ఇండిపెండెంట్గా వదిలేయండి, మీరు మమ్మల్ని ఏమి అసలు పాలించక్కర్లేదు, మాకు కాంపెన్సేషన్లు ఇవ్వక్కర్లేదు, మేం మీకేం కట్టక్కర్లేదు, మమ్మల్ని మాలాగా మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి ఇంకా వాళ్ళు ద స్టార్టెడ్ టు ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. మరి ఇంతవరకు అయితే ఏమీ లేదు, చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. వాళ్ళు కూడాను మమ్మల్ని ఒక దేశంగా గుర్తించమని పాపం చాలా ఫీల్ అవుతున్నారు. ఇంకా నాకు తెలిసే చాలా ఉన్నాయి, బట్ ఒక మూడిటి గురించి ప్రత్యేకంగా చెప్పాలి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Thank you.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవలోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవాళ అన్రికగ్నైజ్డ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బారోస్ ల్యాండ్, దీన్ని బరోట్సే ల్యాండ్ అంటారా, బారోస్ ల్యాండ్, నాకు తెలిసి బరోస్ ల్యాండ్ అంటారు, ఎందుకంటే టీ సైలెంట్. ఆల్మోస్ట్ 3.5 మిలియన్ జనాలు ఉన్నారు తెలుసా దాని చుట్టూరా, అండ్ నమీబియాకి, బోత్స్వానాకి, జింబాబేకి, అంగోలాకి, జాంబియాకి కనెక్షన్ ఉంది. అంటే వీటన్నిటి మధ్య ఉన్నటువంటి ఒక దేశం బరోస్లాండ్ అనేది. మంచి హ్యుమంగస్ రిసోర్సెస్ ఉన్నాయి. తర్వాత మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే కనుక వీటికి ఇవి ఉన్నాయి అని లిస్ట్ చెప్పే మాట అయితే అట్లా బోర్డన్ ఉన్నాయి. 20 ఇండివిజువల్ ట్రైబ్స్తో కలిసి అక్కడ, అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 20 ఇండివిజువల్ ట్రైబ్స్ ఆ గ్రూప్స్తో కలిసి ఒక యూనిఫైడ్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ బరోత్సే ల్యాండ్ అనేది ఫామ్ అయింది. వీళ్ళు సిలోజీ అని వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన భాషను మాట్లాడతారు. ఇది ఒక కాంప్లెక్స్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది చాలా ట్రైబల్ లాంగ్వేజెస్ నుంచి అలా అక్కడి నుంచి కొంచెం ఇక్కడి నుంచి కొంచెం ఇట్లా అన్ని తీసుకుని తయారు చేసినటువంటి లాంగ్వేజే ఈ సిలోజీ లాంగ్వేజ్. మీరు గమనిస్తే మన తెలుగే, తెలుగులో బోలెడన్ని యాసలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇట్లా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క యాస, ఒక్కొక్క రకమైనటువంటి స్లాంగ్ తోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని పదాలు కానీ అవి అక్కడ వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. అలాగే అటువైపు నుంచి చూసుకుంటే ఆదిలాబాదు, తర్వాత నిజామాబాదు, ఇట్లా హైదరాబాదు, హైదరాబాద్ హిందీ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. హైదరాబాద్ తెలుగు కూడాను అలాగే ఉంటుంది. ఇంకా మళ్ళీ కర్నూలు, అనంతపురం, ఇవన్నీ మళ్ళీ వేరే వేరే స్లాంగ్స్లో వస్తూ ఉంటాయి. నెల్లూరు యాస ప్రత్యేకంగా మనకి సినిమాల్లో చూసుకుంటే కనుక రమణారెడ్డి వీళ్ళందరూ నెల్లూరు యాసలో మాట్లాడినప్పుడు మనకి భలే నవ్వొస్తూ ఉండేది. అట్లాగే తాగుబోతు రమేష్ మాట్లాడే తెలంగాణ యాస కానీ, జయప్రకాష్ రెడ్డి, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాసలో అంత ఫేమస్ అయ్యారు. అందరూ మాట్లాడేది తెలుగే, కానీ దాంట్లో మళ్ళీ ప్రత్యేకతలు ఉంటాయి కదా, అలా అన్నమాట. సో అలా ఈ సిలోజీ అనే లాంగ్వేజ్ ఒక చాలా అసలు కాంప్లెక్స్ లాంగ్వేజ్. అది ఎన్నో ట్రైబల్ లాంగ్వేజెస్ నుంచి అందులో నుంచి కొంచెం, ఇందులో నుంచి కొంచెం అందరికీ అర్థమయ్యేలా ఒక భాషను వాళ్ళే క్రియేట్ చేసుకుని, డిరైవ్ చేసుకుని దాన్ని వాడుకుంటున్నారు. బరోత్సే నేషన్ క్వీన్ బూ, అది చాలా విచిత్రంగా ఉందండి, MBUYWAMWAMBWA, బ్యూవామ్ వాంబువా అనుకుంటున్నాను నేను. ఇది చాలా కష్టంగా ఉంది. ఆ రాణి ఫస్ట్ ఈ బరోత్సే నేషన్ని కనుగొన్నది. అప్పుడు ఈ లోజీ మ్యాట్రియాక్, అప్పట్లో అంటే అందరూ కొంచెం ఈ రాణులే ఎక్కువగా వాళ్ళ డామినేషన్ని చూపిస్తూ ఉండేవాళ్ళు. పితృస్వామ్య పరిపాలన అంటారు కదా, అట్లా మాతృస్వామ్య పరిపాలన అనమాట. ఇది ఎప్పుడు 500 ఏళ్ల క్రితం బరోత్సే నేషన్లో. అప్పుడు ఏంటంటే ఆఫ్రికా నుంచి, ముఖ్యంగా కాంగో నుంచి చాలామంది వలస వచ్చేవాళ్ళు 500 ఏళ్ల క్రితం ఈ బరోత్సే నేషన్కి. అప్పుడు 1889లో లెవానికా అనే ఒక రాజు ఒక ట్రీటీ సైన్ చేశాడు. ఏంటంటే ఈ రాజ్యానికి ఒక రికగ్నేషన్ని తీసుకొస్తాము, ఇస్తాము, ఒక గుర్తింపుని ఇస్తాము అని చెప్పి. ఆ తర్వాత ఆ కింగ్ చాలా బిజినెస్ అవి, అంటే ట్రేడ్ అవి చేశారు. చేసిన తర్వాత ముఖ్యంగా వజ్రాలు, ఆఫ్రికా కూడా మొత్తం మీకు వజ్రాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో అక్కడ ఈ ట్రైబల్ ఏరియాస్లో అక్కడ వాళ్ళకి తవ్వకాల్లో వచ్చినటువంటి వజ్రాలు వాటిని ట్రేడింగ్ చేస్తూ యూరోప్ తోటి వాటితోటి ఒక ట్రేడ్ కన్సెషన్, ఇన్ రిటర్న్ వాళ్ళకి కొంచెం మంచి ఏమంటారు దాన్ని, గుర్తింపుతో పాటు కొంచెం రెవెన్యూ ఇవన్నీ కూడా ఇచ్చేటట్టు, ఏదన్నా విపత్తులు ఏమన్నా వస్తే యాజ్ ఎ కింగ్ తన రాజ్యం వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఇవన్నీ కూడాను తను రాశాడు. ఆ తర్వాత మంచి మిలిటరీ ప్రొటెక్షన్ ఇస్తానని ఇంకొక ట్రీటీని సైన్ చేసి బ్రిటిష్ సౌత్ ఆఫ్రికన్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసి 1890లో వాళ్ళతోటి ఈ పీస్ ట్రీటీ కూడా సైన్ చేశారు. ఆ తర్వాత బరోత్సే ల్యాండ్ అనేది ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా మంచి ఒక అనదర్ యూనిట్ ఆఫ్ నార్దర్న్ రొడేషియా అని చెప్పుకోవచ్చు. దాన్ని అంతలా డెవలప్ చేశారు. దాన్ని లెవానికా కింగ్ అయి ఉండి ఒక క్వీన్ని ప్రొటెస్ట్ చేస్తూ, ఎందుకంటే అప్పటి వరకు పెద్దంత ఏమి డిఫరెన్సెస్ ఏం జరగలేదు, అంత డెవలప్మెంట్స్ ఏం జరగలేదు, కానీ ఈయన వచ్చిన తర్వాత జరిగినాయి కాబట్టి మేము ఇంత డిఫరెన్స్ చేసాము, ఇది మా అండర్లోకి రావాలి అని చెప్పారు. మరి మ్యాట్రియార్కిల్ రూలింగ్ కాబట్టి అప్పుడంతా ఇది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత 1900లో యునైటెడ్ కింగ్డమ్ ఏం చేసింది, యాజ్ పార్ట్ ఆఫ్ బరోజిలాండ్ నార్త్ వెస్టర్న్ రొడేషియాగా దాన్ని గుర్తించి మేము గవర్నెన్స్ మాది ఉంటుంది అని చెప్పి అప్పుడు వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేశారు. కానీ అసలు దానికంటూ ఒక ప్రత్యేకమైన ట్రెడిషన్ కానీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో కాబట్టి మాకంటూ స్వయంగా మమ్మల్ని మేము పరిపాలించుకునేటటువంటి ఒక హక్కు, ఆ ఫ్రీడమ్ మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఒక కంట్రీగా దాన్ని రికగ్నైజ్ చేయలేదు. ఇక ఇంకొకటి, ముర్రావరి రిపబ్లిక్ అయితే ఇది నారావారి పల్లెలా అనిపించింది నాకు ఫస్ట్ చదవగానే. ముర్రావరి రిపబ్లిక్ ఏంటంటే ఒక చిన్న మైక్రోనేషన్, ఇది ఆస్ట్రేలియా నుంచి 2013లో బయటకు వచ్చేసి దానికి అదే ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకుంది. చిన్న ఏరియా, చిన్న చిన్న బార్డర్స్, న్యూ సౌత్ వేల్స్కి క్వీన్స్లాండ్కి మధ్యలో ఉంటుంది. అంటే దాని బార్డర్స్ని ఇది షేర్ చేసుకుంటుంది, ఆ రెండు న్యూ సౌత్ వేల్స్ కానీ క్వీన్స్లాండ్ కానీ రెండింటివి బార్డర్స్ ఈ ముర్రావరి రిపబ్లిక్ షేర్ చేసుకుంటుంది. ఇంట్రెస్టింగ్లీ వాళ్ళకు ఒక ఇండిపెండెన్స్ డిక్లరేషన్ కూడాను వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ తర్వాత ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడాను మాకు ఇండిపెండెన్స్ ఇచ్చారు అని వాళ్ళు ఒక లెటర్ కూడాను వాళ్ళు విడుదల చేశారు. అయితే ఆ లెటర్లో క్వీన్ ఎలిజబెత్ టూ వాళ్ళ ల్యాండ్ మీద ఉన్నటువంటి లెజిటిమసీని ప్రూవ్ చేయమని చెప్పారు. అయితే ఆస్ట్రేలియాకి 30 రోజులు ఇచ్చారు, క్వీన్ ఎలిజబెత్ టూకి ఏమో ఆవిడకి 30 రోజులు ఇచ్చారు, మీరు తొందరగా రెస్పాండ్ అవ్వండి అని. ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళ నుంచి రాకపోయేసరికి ఫార్మల్లీ వాళ్లే మేమే ఒక నేషన్ మమ్మల్ని గుర్తించాలి అని చెప్పి వాళ్ళ డిక్లరేషన్ వాళ్ళే ఇచ్చేసుకుని, వాళ్ళ స్వాతంత్రానికి వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చేసుకుని ప్రస్తుతం ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మనల్ని ఒక దేశంగా గుర్తిస్తుందా, లేక యూకే క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ మనల్ని ఒక దేశంగా గుర్తిస్తుందా, ఎవరు గుర్తిస్తారు అనే విషయం మీద తర్జన భర్జన పడుతూ అలాగా ఫింగర్స్ క్రాస్డ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఎవరు గుర్తిస్తారనేది తెలియదు. ఇంకా ప్రసరగతి ఇంకెవరు గుర్తించలేదు. ఇంకా నెక్స్ట్, ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్. ఈ ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్ అనేది ఆస్ట్రేలియా దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది రెబెల్స్ ఇలా ఈ హట్ రివర్ ప్రావిన్స్లోకి వచ్చి అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ మైక్రోనేషన్గా గుర్తింపు పొందారు. హట్ రివర్ అనేది ఏంటంటే ప్రిన్సిపాలిటీ సెటప్ చేసే ఫార్మర్స్ ఎక్కువగా ఈ స్ట్రింజెంట్ గ్రెయిన్ కోటా వస్తుంది కదా, ఆ కోటాస్ని వాళ్ళు సెటప్ చేసుకుని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ద్వారా ఇంక పండించలేము, వీళ్ళు మనల్ని బాగా అసలు సరిగ్గా మనల్ని పండించుకొని ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయిపోయి అక్కడి నుంచి ఈ ప్రిన్సిపాలిటీకి వచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఆ స్ట్రగుల్ అలాగ జరిగి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడాను ఆస్ట్రేలియాకి ట్యాక్స్లు కట్టడం మానేశారు. అసలు మాకు వస్తున్నది ఏంటి, మేము చేస్తున్నది ఏంటి, అసలు ఇంతలా మీరు ట్యాక్స్లు అవి కట్టించుకుంటుంటే గ్రెయిన్ కోటాలు అసలు లేనే లేవు, కాబట్టి మేము ఏమైపోవాలని చెప్పి అక్కడి నుంచి వలస వచ్చేసి ఇదిగో ఈ ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్ దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యారు చాలామంది ఆస్ట్రేలియన్ రెబల్స్. వాళ్ళకంటూ ఒక కరెన్సీని క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఏ దేశానికి తీసిపోము, మాకంటూ బార్డర్స్ ఉన్నాయి, కరెన్సీ ఉంది, ఫ్లాగ్ ఉంది, ఒక నేషనల్ యాంథమ్ ఉంది అన్నట్టుగా అన్ని రకాలు ఉన్నాయి మాకు, కానీ ఒక కొన్ని అయితే లెజిట్ పాస్పోర్ట్ కూడా ఉన్నాయి కానీ స్టిల్ మమ్మల్ని ఇంకా గుర్తించట్లేదు, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మమ్మల్ని ఒక కంట్రీగా తొందరగా గుర్తించండి అని చెప్పి కోరుకుంటున్నారు. అది సో కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించాను డైలాగ్ నాకు అందుకే అంతలా గుర్తొచ్చింది. బట్ సీరియస్లీ అంటే ఎవరి మానాలను వాళ్ళు బతుకుతాము అని చెప్పినా కూడాను వాళ్ళని అలా బ్రతకనివ్వకుండా ఉండడం అనేది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాదు. మరి టూ మచ్ కదా, ఎవరి వాళ్ళు బ్రతకాలనే కదా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇవన్నీ కూడాను ఎప్పుడు జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని ఉండి కూడా, అంటే ఇప్పుడు ఊరే పోని వదిలేస్తున్నాం మీ బ్రతుకు మీరు బ్రతకండి అని ఎవరైనా అనాలి, మనం పిల్లల్నే అలా వదిలేస్తాం, అలాంటిది ఒక దేశాన్ని వదిలేయడానికి ఏంటో మరి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం తెలియదు. సో తొందరగా వీళ్ళు కూడా ఒక దేశంగా గుర్తింపబడాలి అని కోరుకుంటూ ఇవాళ చిత్రం బళారవి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేదా చిగులు చిగురించెను. నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేళ. తెలిసిపోయ నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. మొలక నవ్వు దాచుకోకు జిలుగు బయట జారనీకు, మొలక నవ్వు దాచుకోకు జిలుగు బయట జారనీకు, కురులు చాటు చేసుకోకు తెరలు లేవు నీకు నాకు. తెలిసిపోయ నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, ఓహో అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం. తెలిసిపోయ నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.